योजना అమ్మాయి యొక్క వాస్తవ కూతుల్లో నిజసల్లాము మాధుర్య విధిపత్సతి రక్షతి అనే విషయం గురించి చెప్తున్నాను. అమ్మ మాట్లాడుతుంటే ఎట్లా ఉందని చెప్పా, సరస్వతీదేవి యొక్క వీణావాదనని కూడా మించి ఉన్నది అంత చక్కగా ఆవిడ పాడు. ఎందుకంటే సరస్వతీదేవి వీణ పేరేమిటనుకున్నాము,
కచ్చపి.
ఆ కచ్చపి వీణ ఏం చేస్తుందంటే అది స్వరం పలకడమే కాదు, ఇంట్లో వీణ నేర్చుకున్న వాడు చాలా మంది ఉంటారు. కొంత నేను ఆ వీణ వాయించినప్పుడు స్వరాలే వస్తాయి కానీ సాహిత్యం సరిగ్గా వాళ్ళు కానీ సాహిత్యాన్ని కూడా పలికిస్తుంది. అమ్మ సాహిత్యం పలికించడం కాదు, అక్షరాలు కనిపిస్తాయి. అదేమిటి చెప్తున్నాం కదా, అని అక్కడ స్వరమే వస్తుంది మనకవుతుంది. కానీ ఆవిడ వీణ మీద వాయిస్తూ ఉండే అక్కడ అక్షరాలు కనబడతాయి. అటువంటి ఆ అమ్మ యొక్క విపర్యాగాయంతి వివిధ పదానం పసుపతి ఆవిడ ఎవరి విశేషాలు గానం చేస్తోంది, సరస్వతీదేవి
పరమేశ్వరు
పరమేశ్వరుడు యొక్క జన్మూరి దేవుడి యొక్క గుణగణాన్ని కీర్తిస్తూ అవి పాడుతుంది. అంటుంటే అసలే ఈవిడ పతివ్రత శిరోమణి అయ్యే ఎవరు మా అమ్మ, మరి తన పతిని గురించి అంత చక్కగా స్మరిస్తుంటే ఆవిడ ఎంత ఆనందిస్తూ అలాగా మామూలుగా ఇక్కడ ముందర శ్లోకంలో ఆవిడ తల ఊపించుకుంటే ఈ యొక్క ఈ వృద్ధులకు ఉన్నటువంటి ఆ ముత్యాలు చదువు రవాణా చేశాడు. అది అలా ఉంటే ఇప్పుడు అవే చక్కటి శబ్దాలు చేస్తే ఇప్పుడు అమ్మ తన ముఖంతో చాలా బాగుంది, చాలా బాగుంది అని చాలా బాగుంది, చాలా బాగుందని సరస్వతీదేవి సిగ్గుపడిపోయింది. సరస్వతీదేవి సిగ్గుపడిపోయి ఏమిటమ్మా ఇదంతా అనిపించిన చదవలే కదా, నీ యొక్క అనుగ్రహం ఉండబట్టే కదా నేను ఇలా పాడుతున్నాను, గానం చేస్తాను, వీణ వింటున్నాను, నువ్వు లేని జగత్తు లేదు కదమ్మా అని ఆవిడ సిగ్గుపడిపోయి తన పడుపు చెప్పు తీసుకొని తన వీణ మీద కప్పేసుకుంది. ఏమిటండి వీణ మీద కప్పాడు, అది ఎవరైనా ఏదైనా మనకి సిగ్గేస్తుంది అనుకోండి అప్పుడు ఏం చేస్తాం, మనం ఓడిపోయామనుకోండి, అస్సలు ఓడిపోతే ఒకటి దగ్గర ఓడిపోతే మనం ఇంకా నేను ఓడిపోయాను దాని మీద ఒక అప్పు కప్పేసి హార్మోనియం మీద ఒక అప్పు కప్పేసి వెళ్తున్నాం కదా. అలాగే సరస్వతీదేవి కూడా అమ్మా నీ ముందరన్న విద్య ఉంటమ్మా అని చెప్పి ఆవిడ సిగ్గుపడి నా నేను ఓడిపోయానన్నట్టుగా ఆ పంట చెన్ను తీసి ఆ వేడి మీద కప్పేసి అంత అమ్మ యొక్క మాధుర్యం అంత గొప్పగా ఉంది అని చెప్తూ మరి ఇవాళ ఇప్పుడు ముఖం అయిపోయింది. ఏమండి నోరు నోరు సర్గట్టు రెండు సార్లు చెప్పుకున్నాను రెండు విషయాలుగా. ఇప్పుడు నోరు తర్వాత ఏమైంది, వాగ్బోకుటల్లో చెవులు చెప్పుకున్నాం, తల చెప్పుకున్నాం, ముగ్గురు చెప్పుకున్నాం, ఏమండి కళ్ళు చెప్పుకున్నాం, మరి ముగ్గు చెప్పుకున్నాం, వాళ్ళు చెప్పుకున్నాం, వాళ్ళే అయిపోయాయి. ఇంకా పెదవులు కూడా చెప్పేసుకున్నాం కదా, పెదవులు కూడా చెప్పేసుకున్నాం. ఇంకో విషయం అండి, పై పెదవిని ఓష్టం అంటారు, కింది పెదవిని కింది పెదవి పెదవులు ఏమంటారు మామూలుగా అధరం 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 అంటారు, అధరం అంటే కిందది, పైనేమో ఓష్టం అంటారు. సటిల్ డిఫరెన్స్ అంటే పై పెదవి కింద పెదవి అంటున్నాం కదా, అధరం అంటారు డిఫరెన్స్. ఎందుకంటే మనకు ఆ శ్లోకంలో వచ్చింది అంటారు కనుక ఇప్పుడు నాకు అన్నీ అయిపోయాక ఇప్పుడు ఏమి చెప్తున్నారు, ఆవిడకి అర్థం వచ్చింది. గడ్డం గురించి ఇప్పుడు చెప్పబోతున్నారు. గడ్డాన్ని వర్ణించాలని వసన్యాది దేవత చాలా ప్రయత్నం చేశారు. ఎంత ఏ ప్రయత్నము వాళ్ళకి చెల్లల. ఎందుకంటే ప్రపంచంలో వస్తువులతోటే ఆమె తొలగుద్దామని చూస్తున్నాను. కానీ ఆమె ప్రపంచాతీతమైనటువంటి సౌందర్యం కలదు కదా. కానీ పాపము ఏదో బాబుకి మనం మహారాజు గారు అనేవారు కదా, ఎక్కడికక్కడే వెంకటలక్ష్మి బాబుకి అనేవారండి. ఎక్కడికక్కడే వెంకటలక్ష్మి అంటే ఎక్కడికక్కడే మనం సర్దుకుపోతున్నాం అనమాట. ఏదో అమ్మని అంతగా ఆపవచ్చలేదు కాబట్టి అసలు ఈ మాట మీరు ఎవరైనా విన్నారంటే ఎక్కడికక్కడే వెంకటలక్ష్మి అన్నది
విన్నాం.
ఎప్పుడు చేసేస్తాడు ఒకసారి
విన్నవాళ్ళ వినని వాళ్ళ
విన్నవాళ్ళు అది చూసారా ఒకళ్ళు చాలా విన్నారా ఊరికి రాని. అంటే ఎక్కడికక్కడే వెంకటలక్ష్మి అంటే వాళ్ళని ఊత పదంగా వాడేవాళ్ళు. అంతేకాకుండా ఇంకా కొన్ని కొన్ని పదాలు ఉన్నాయి వాళ్ళకి. ఏంటంటే ఇప్పుడు పుట్టిన పిల్లాడిదాన్ని కూడా చెప్తాడు నీవేమి చెప్పేది అనేవాళ్ళు. ఇప్పుడు పుట్టిన పిల్లాడి తల్లి ఏంటండి, ఇప్పుడు పుట్టిన పిల్లాడు చెప్తే మనం ఏదైనా అనుకోవచ్చు. ఇప్పుడు పుట్టిన పిల్లాడి తండ్రి చెప్తాడంటే ఆలోచిద్దాం సంగతి. ఇవే స్వామి వారిది ప్రియ మధుర వాక్కు వాటిలో చాలా అనంతమైనటువంటి తూనా కొట్టు అనేవారు. ఇవన్నీ బాబుకి దయ వలన రాయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అది మీ ముందు మన ముందుకి ఆయన తీసుకురావాలి. తూనా బొట్టు అనేవారు ఎందుకన్నారు అన్నది కూడా వారే చెప్పారు. తూనా బొట్టులు అంటే ఏంటి, సత్యం నేను చెప్తున్నది నిత్యం సుమా అని. కానీ ఇదిగో బొడ్డు నుంచి ఈ బొడ్డు నుంచి ఎవరు వచ్చారు, బ్రహ్మదేవుడు వచ్చాడు. మరి బ్రహ్మదేవుడు వచ్చిన బొడ్డును బొడ్డు నుంచి వచ్చిన వాడు ఎవరు,
విష్ణుమూర్తి.
బ్రహ్మదేవుడు వచ్చిన బొడ్డు ఎవరిది,
విష్ణుమూర్తిది.
విష్ణుమూర్తి అబద్ధం చెప్తాడా అనేవారు. దాని స్వరూపం ఏంటని చెప్పకనే చెప్పారండి. మనం గుర్తించాలి తూనాపుడు ఆ బ్రహ్మదేవుని పుట్టించిన వాడే పుట్టే వీరుకోరా అనేవారు. కనుక అట్లాగా సాంబారు ఆ ఇప్పుడు ఆ పలుకులు అంత మధురం అయితే ఇప్పుడు అమ్మని వర్ణిద్దామని చూస్తూ అమ్మ గడ్డం గురించి చెప్దామని ప్రయత్నం చేస్తున్నారు. వసిన్యాది దేవతలు అమ్మవారి గడ్డాన్ని గురించి చెప్పారు. అనాకర్షణ సాదృశ్య శుభశ్రీ విరాజితాయ నమః. అనాకరిత సాదృశ్య సాదృశ్య అనాకరిత ఆవిడ శుభకానికి ఒక ఉపమానం చెప్తాము అంటే అసలు ఈ సృష్టిలోనే లేదు. ఇంట్లోనే లేదు ఇంకేం చెప్తాం. అటువంటి గడ్డం కలిగినటువంటి దాన అంటే పోలిక చెప్పడానికి వీలు లేని గడ్డంతో ఉన్న దాన తల్లి. అదొక నామం చూడండి ఎలాంటి నామాతో చెప్తాం. నిజంగా సెంటు మీరందరూ నాకు నాకు వచ్చి చెప్పాలండి. తర్వాత రేపు పొద్దున మనం అందరం చదువుతాం కదా, మన నవరాత్రులు వస్తూ వచ్చేస్తున్నాయి కదా, నామాలు చదువుతున్నప్పుడు ఇవన్నీ మనకు గుర్తుకు రావాలి. గుర్తుకొచ్చి తిరుగుతా ఏంటి, ఓహో వసిన్యాది దేవత ఎలా చెప్తే మా స్వామి వారు ఎవరు మా శంకర భగవత్పాదుల వారు ఇలా చెప్పారు అని మనం చెప్పుకోవాలి. అప్పుడే మనం సౌందర్య లాగని విన్నదానికి శ్రవణం చేసిన దానికి ఫలితం లేకపోతే లేదు. లేకపోతే ఉత్తిని చూడొచ్చు ఇది చూడొచ్చు చేసాం. పురాణ కాలక్షేపంలా వినకూడదు. ఇది పురాణ కాలక్షేపం కాదు, ఇది మన స్వంత కాలక్షేపం. మన గురించి మనం చెప్పుకుంటున్నాం, మన తండ్రి గురించి, మన తల్లి గురించి మనం చెప్పుకుంటున్నాం. అంటే మన తల్లి యొక్క సౌందర్యాన్ని గురించి మనం వర్ణించుకుంటున్నాం. ఎంత అందంగా ఉంది మా అమ్మ అని. అనాకరిత సాదృశ్య శుభశ్రీ విరాజితాయే నమః అన్న నామానికి ఇక్కడ స్వామివారు ఏం చెప్తున్నారంటే, కరాగ్రేణ స్పృష్టం తూర్ణగిరినా వత్సలతయా గిరీశేనోతస్థం మూరగర పానాకృ కరగ్రాక్షంభోర్ముఖముఖరే కథంకారం భూమస్తవచుకుమౌమౌర్యరహితం. అంటే ఇక్కడ రెండు చెప్తున్నారు. ఒకటి, ఆవిడ చిన్న పిల్లగా ఉన్నప్పుడు, బాలగా ఉన్నప్పుడు, బాల చిన్నగా ఉన్నప్పుడు ఆవిడ తండ్రి గారు, కానీ పిల్లల్ని మనం ఇలా బుద్ధిగా ఆడిస్తాం కదా, ఆవిడ తండ్రి గారు అయినటువంటి తుగినగిరి మధ్య, అంటే ఎవరు, హిమవంతుడు, ఆవిడ గడ్డాన్ని పెంచుకుని నా తల్లి నా బుద్ధి ఆడించేవాడ ఆయన. అప్పుడు ఆయన ఆడిస్తే ఇప్పుడు మా మా పరమేశ్వరుడు వారు ఏం చేస్తున్నారు అంటేట, ఇప్పుడు ముఖం చూద్దామని, ఈ ముఖమే ఒక అర్థం, ఈ అర్థంలో తన ముఖం చూసుకుందామని ఆవిడ గడ్డాన్ని ఎలా పట్టుకున్నాడట, అక్కడ నూపురానికి దాని ఏమంటారు ఉంది కదా, ఇలా పెట్టుకొని అలా పట్టుకొని పిలుస్తారు కదా అందరిలో, అలాగా అయ్యవారుగా అమ్మవారి గడ్డాన్ని ఇలా ఎంతో సున్నితంగా మనం చూస్తున్నాం కదా స్వామివారి మీద ఏవి మా వీడియోలు, అందులో ప్రతిరోజు స్వామివారు అమ్మవారి దర్శనాన్ని వెళ్ళినప్పుడు ఇలా అనేవారు. అంటే ఏంటి, అమ్మా నా తల్లి నీ వదనందరూ నన్ను చూడవే అని ఓ చిన్న బాధ అడుగుతున్నట్టు ఆవిడ దగ్గరికి వెళ్ళేటట్టు స్వామివారు ఇలా పొంగిపోయేవారు. ఊరిలా వేస్తే అట్లు ఎంత సున్నితంగా ఇలా గోళ్ళతో మెల్లిగా ఎక్కడ నొప్పు కలుగుతుందో ఆ సూర్యుడికని ఆ సూర్యుడి మీద పడ్డ భూమిని నెమ్మది నెమ్మదిగా ఇలా ఇలా సవరించారు. ఆ అదృష్టం మనకు మళ్ళీ లభిస్తుందా, కానీ లభిస్తోంది, లభిస్తోంది మనకి వీడియోలు ఉన్నాయి కాబట్టి దానివల్ల మనం చూడగలుగుతున్నాం. అమ్మ కూడా అలాగే చేస్తారు, ఆవిడ కూడా చూసి చూసి ఇక్కడ ముందుకొని అక్కడ కనుక ఏంటంటే ఆ తండ్రికి పిల్లల మీద వాత్సల్యం అది కనిపిస్తుంది కదా. హిమవంతుడు తన బిడ్డ అయినటువంటి ఆ హైమావతి మీద ప్రేమతోటి వాత్సల్యంతో ఆయన ఇలా ఇలా చేస్తున్నారు. చేస్తుంటే శివుడు వారు ఏం చేస్తున్నారా, ఇంకేమో సిగ్గుపడుతున్నారు, సిగ్గుపడుకుంటే ఏది ఇలా ఇలా అంటారు. ఇలా అంటుంటే ఆవిడ మళ్ళీ ఇలా తాళం చేసుకుంటుంది, ఇలా తాళం చేసుకుంటుంటే మళ్ళీ ఆయన ఎత్తుతున్నారట. ఇలాగే జరుగుతుంది తండ్రి, మరి ఎలాగా ఆఖరికి లాభం లేదని ఇంకా గడ్డం పుట్టుకొని ఇలాగే ఎత్తి ఇలా చూస్తున్నట్టు చూస్తున్నట్టు ఏం కనిపించింది, ఆయన అర్థమేదా, అమ్మవారి ముఖం అనే అర్థంలో ఆయన చూసుకుంటుంటే ఆయన ముఖమే కనిపించింది కదా. ఇప్పుడు అమ్మవారు వేరు, అయ్యవారు వేరుగా ఇద్దరు ఒకటే స్వరూపు. ఆ స్వరూపాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. భగవంతుడికి మనం నిద్ర లేవగానే ఎందుకు అర్థం చూడండి, దాంట్లో కూడా ఇదే. అంటే మనం మన మొహాలు ఉన్నాయి చూసారా, మనకి ఏమిటంటే అనేక రకాలైనటువంటి విషయాలతో నిండిపోయినటువంటి గుణాలు కూడినటువంటి ముఖాలు ఉన్నాయి. అందుకని స్వామి గారు లేవడాన్ని మన మొహం చూపెట్టకూడదు, అందుకని వారి అనేది అర్థం చూపెట్టారు. అర్థమైందా, అర్థం చూపెడితే వారు ఏం చేస్తున్నారు, వారు వారి ముఖం ఏమిటది, స్వస్వరూపం స్వస్వరూప స్థితిలో వారు ఉంటారు కాబట్టి వారి స్వస్వరూపాన్ని అది దేవతా స్వరూపమే. మనం లేవనన్న చక్కగా దేవుడి దృష్టి కళ్ళు కట్టుకుని కదా దండం పెట్టుకుంటాం అవునా, తల కిందే పెట్టుకుంటావు దేవుడి ఫోటో. ఎందుకంటే నిద్ర లేవగానే ఎదుగుకుండా మనం ఎదుగుకుండా పెట్టుకుంటాం. లేవగానే ఒకసారి దండం పెట్టుకుని అప్పుడు మనం లేచి ఒకసారి నామం అనుకొని ఓ రెండు సార్లు అప్పుడు లేచిస్తాం. అలాగే ఇక్కడ ఈ స్వామి కూడా ఏం చేస్తున్నారంటే ఆవిడ ముఖాన్ని ఆవిడ సిగ్గుపట్టుకుంటే చక్కగా లేవలేపి ఒకసారి అలా చూసి అబ్బా ఎంత అందంగా ఉన్నావు అనుకుంటున్నట్ట. ఎంత అందంగా ఉన్నామంటే తన తన్నె పొగుడుకున్నట్టు ఉంటుంది కదా, అక్కడ కనిపిస్తున్నది ఎవరు కానీ అటువంటి ఆ దివ్య స్వరూపం ఉంది చూసారా. అసలు అటువంటి జుముఖాన్ని హ్యాండిల్తో పోలుస్తామండి, అద్దానికి ఉన్న హ్యాండిల్ అది. అసలు ఆ చుముఖానికి ఒక ఉపమానం చెప్పగలవా మనం? చెప్పలేం కదా. అదేవిధంగా ఇక్కడ స్వామి వారు కూడా అమ్మ యొక్క చుముఖాన్ని ఆయన ఎత్తి చూసుకుంటున్నారట. ఏది ఒక అద్దంలో ముఖం చూస్తున్నట్టుగా ఆ అమ్మ ముఖం అనే అద్దంలో తనము తను చూసుకుంటూ ఉంటే తన ముఖమే కనబడుతోంది అండి అక్కడ. ఇదేం చోద్యం కానీ అది అదే కనుక అమ్మ గురించి ఎంత చెప్పుకుంటే మటుకు ఇక్కడ మనం ఎలాగండి ఈవిడ గడ్డానికి మనం అసలు ఉపమానం చెప్పగలం? ఉపమానం లేదు. ఇందుకనే ఆ తులసిదాస్ అంతటి మహానుభావుడు కూడా
రఘువర చెవి
తులసిదాస్ అతి ఆనంద్ తులసిదాస్ అతి ఆనంద్ నిరఖ కే ముఖారవింద్ రఘువర చెవి కే సమాన్ రఘువర ముఖ బనియా తుమక చలత రామచంద్ర బాజత పెంజనియా తుమక చలత రామచంద్ర. అంటే అక్కడ అర్థం ఏంటంటే ఆ తులసీదాస్ గారు చక్కగా రాస్తున్నారు స్వామి వారు ఎలాగ అడుగులు వేస్తూ అప్పుడప్పుడే అడుగులు నేర్చుకుంటున్నట్ట. అందుకని వాళ్ళ అమ్మలు ముగ్గురు కలిసి మేలు చేస్తామంటే మేలు చేస్తామని అడుగులు వేస్తే అరిసెలు చేస్తారు కదండి, అరిసెలు చేశారు ముగ్గురు కూడా చేసి ఎవరికి పంచిపెట్టారు? వాళ్ళ వాళ్ళకి మట్టుకే కాదండి, ఆ అయోధ్య నగరం అంతా పంచిపెట్టేసారు. పంచిపెట్టేసాక అప్పుడు ఈ మా బుజ్జిబాబు చక్కగా అడుగులు వేస్తున్నట్ట ఇలాగా ఇలాగా ఆ గజ్జలు జల్ జల్మని మోగుతూ ఉంటే అది ఎలా ఉంది అంటే భూదేవికి తన మీద స్వామి వారు అడుగులు వేస్తున్నారనే భావన కలిగింది అండి. కలిగి ఇదంతా ఆయన నడుస్తూ నడుస్తూ అప్పుడే కదా అడుగులు పడ్డం నేర్చుకున్నాడు పాపం. నడుస్తూ నడుస్తూ బుదుక్కుమని పడిపోయేవాడ, దుబుక్కుమని పడిపోయేసరికి అప్పుడు ముగ్గురు తల్లు పరిగెత్తుకొని వచ్చి అయ్యో నా తండ్రి నా తండ్రి పడిపోయావా పడిపోయావా బుజ్జికన్నా బుజ్జికన్నా అనుకుంటూ ఆయన ముద్దులు పెట్టేసుకున్నావా. ఆ గడ్డాన్ని పట్టుకుని ఆగపోయా ముగ్గులు రెండు కూడా నలిపేసేవారండి చక్కగా ముద్దులు పెట్టేసుకుని. మరి ఇంత చేసి ఇటువంటి ఆయన ముఖాన్ని కానీ ఆయన ఐడియా ఏంటి తెలుసా? ఆయన కింద పడడంలో ఐడియా ఏమిటి అంటే ఆ పడినది ఎవరు ఎవరి మీద పడ్డాడు? ఆయన భూదేవి మీద పడ్డాడు కదా. భూదేవి ఎవరైనది
భార్య
భార్య ఆ భూదేవి కూడా
స్వామి వారి స్పర్శకు పొలగించిపోతుంది. మరి ఆవిడ కూడా తన ఆలింగన సౌఖ్యాలు ఇవ్వాలనుకుంటాడు పాపం గురిబాబు. అందుకని బోల పడిపోయేసి
ఆవిడ ఎంత పొలగించిపోయిందంటే, ఈ వీళ్ళు ఈ ముగ్గురు తల్లు ఎందుకుంటే వారు ఎంత ఆనందాన్ని పొందారో, స్వామి వారు తన మీదే పడిపోతే ఆవిడ దివ్యమైన ఆనందాన్ని పొందుతుంది. మరి ఆనందంలో మునిగిపోయాడు ఎప్పుడు తులసిదాసు. తులసిదాసు అతి ఆనందం, ఆ ఆనందంలో మునిగిపోయి మునిగిపోయి ఆయన ఏం చేశాడట, ఏం ప్రాంతం ఆనందం. బాబుజీ చెప్పేవారు కదండి, ఏమని పంచదార గురించి రాయమంటే మీరు పేజీ పేజీ రాసేయగలరు. పంచదార అంటే ఇలా చెరగడలు చూస్తుంది, చెరుకు రసం తీస్తారు, దానిని గాలి చేస్తారు, అలా ప్రాసెస్ చేస్తారు, దాని నుంచి పంచదార వస్తుంది, దాన్ని పాలిష్ చేస్తారు, దాని ఫార్ములా ఇవి, దాని ఫిజికల్ ప్రాపర్టీస్ ఇవి, దాని కెమికల్ ప్రాపర్టీస్ ఇవి అని తమిళ మనం రాసేయచ్చు. పంచదార తీయగా అది కూడా రాసిస్తాం. ఈ పంట ఏమిటి అది రాయగలమా? ఈ పంట రాయగలమా? అప్పుడు బాబుకి ఏమన్నారు, దీపంటే రాయగలవా? దీపంటే ఏమిటి? నా మొహం చూడండి, నేను తిన్నాను కాబట్టి నా మొహం చూడండి. తీపి తిన్నవాడి మొహం ఎలా ఉంటుంది, కారం తిన్నవాడి మొహం ఎలా ఉంటుంది చూడండి మీరే అనేవారు. కనుక తీపి తీపి అనేటటువంటిది మనం రాయడం వరకే కానీ తీయదనం అనే అనుభవించడం అనేది ఒక అనుభవం ఎవరికి వాళ్ళే అనుకుంది. అంటే స్వీట్లు ఇష్టం లేని వాళ్ళు ఉన్నారనుకోండి, చీ అనొచ్చు, అది వేరే సెక్టర్. అలాంటి వాళ్ళు చాలా మైనారిటీలో ఉంటారు. మా లక్ష్మక్క ఎవరు, మా పిల్ల లక్ష్మక్క ఎప్పుడు అనేది పూర్వజన్మలో ఎవరికైనా పెట్టని వాళ్ళకైనా స్వీట్స్ ఇష్టం ఉండదు. అంటే తనకు చాలా ఇష్టం స్వీట్స్, అందుకని. కానీ బాబుజీకి స్వీట్స్ ఇష్టమైన మీరు తినకూడదు బాబు, మీకు షుగర్ మీరు తినకూడదండి అని చెప్పి ఆయన మాత్రపడక లోపలికి వెళ్ళక పాపం అయ్యో నా మాత్ర ఇక్కడ అడ్డుకుపోయింది అడ్డుకుపోయింది అండి ఆ లక్ష్మి అని ఆమె పేరు చూసారు. లక్ష్మి నా మాత్రం తల్లి అనేవారు బాబు. ఆ లక్ష్మి మాత్రం తల్లి ఈయన సర్గన్స్ చూసి ఈయన మాత్రం ఇవ్వడానికి రెండు బిస్కెట్ తీసుకొచ్చి నువ్వే తిను ఆ తౌడు బిస్కెట్ అనేవారు. ఇంతలో అమ్మ వచ్చేవారు మా తల్లి, ఆవిడ దగ్గర ఇంకా ముద్దులు పూజేసేవారు. అమ్మా నాకు పాత్ర పెట్టుకుంటే ఇక్కడ అడ్డుకుపోయిందమ్మా ఏం చేయమంటావు, ఏ నాన్నగారు ఏమంటారా అని అడిగింది ఈవిడ. అంటే తెస్తాను అనేవారు. వీళ్ళు ఎందుకు అనేది ఆయన తల్లిపోయేవారు. అది ఏమిటి స్వీట్ అర్థమైందా, స్వీట్ ఇచ్చేసేవారు అమ్మ. ఆయన చక్కగా ఇప్పుడు మాట్లాడిపోయింది మాట్లాడిపోయి చేసేవారు బాబు. ఇదంతా కళ్ళ చూసాం మేము, ఎందుకంటే మేము రోజు మూడు గుంట్ల ఆయన మాత్రం వేయాలి పెట్టుకునేవాళ్ళు కదా ఇదనమాట. రోజు అలాగే చంటి పిల్లలు ఎంత అల్లరి చేస్తారో పిల్లలు, ఈ బుజ్జిబాబు కూడా అంత అల్లరి చేసేవారు. ఆకలి సిరప్పు కూడా బాబు ఈయన ఏ తాగితే మాత్రం వేసుకోవట్లే సరిగ్గా అని చెప్పి మా విషయాలు రావాలనుకున్నారు వదలాలి. ఆయన ఒకసారి పట్టుకు వస్తే బాబుకి ఒక సిరప్ రాసి అమ్మ పట్ల అమ్మ పట్టుకొచ్చారు. అది తాగి ఈ ఓ స్పూన్ ఇయ్యాలి, ఓ స్పూన్ ఇయ్యంటే నాకొద్దు నాకొద్దు అన్న దేవుడు చాలా తిండిగా ఉంటుంది చిన్నపిల్లల కోసం చేసిందండి అన్నాను నేను. అంటే అవునా అవుతే నువ్వు తాగు అన్నారు. నువ్వు తాగు అంటే నేను నోట్లో వేసుకున్నానండి, మీరు నమ్మండి నమ్మండి. ఆ మందు నేను అనేక సార్లు ముందనే తీసుకున్నదాన్ని మీకు తెలుసు. దాన్ని ఏమంటారు సలాక్ట్రీ మన వచ్చేది సల్ఫా, అది సల్ఫా మందు అనమాట సల్ఫా. అది నేను వేసుకున్నాను అనేక సార్లు ఇంజెక్షన్ వేసుకున్నాను, వ్యాక్సిన్ టాబ్లెట్స్ 4 సార్లు వేసుకున్నాను. ఆయన ఇచ్చారు తాగు అన్నా నేను నోట్ల వేసుకోసం నా మొహం అంతా రెండు నిమిషాలు కూడా పట్టలేదండి. మొత్తం అంతా ఆంజనేయ స్వామి కూర్చోండి ఎలర్జీ వచ్చేసింది. ఆ తర్వాత దాన్ని ఆయన ఇవ్వబట్టారు. తర్వాత చెప్తారు దాని ఇంకో విషయం ఇప్పుడు చెప్పను అంటే అంత అలర్ చేసేవాడు స్వామి కనుక ఇంత మధురమైనటువంటి ఒక పంచదార గురించే మనం చెప్పలేకపోతున్నాం. మరి ఆ అత్యానంద బ్రహ్మానందాన్ని ఆయన తిరగిస్తూ రాస్తున్నాడు ఎవరు? తులసిదాసు. తులసిదాసు అతి ఆనంద తిరగి రఘువర చవి కే సమాన రఘువర ఆయన యొక్క రఘువరుని యొక్క ఆ రఘునాథుని యొక్క ముఖాన్ని దేంతో పోలుద్దామా దేంతో పోలుద్దామా దేంతో పోలుద్దామా అని బుర్ర చించి 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 రావణుడు రఘువరు రఘువరుడు యొక్క ముఖం రఘువరుడేటువంటే పోచాడు. అలాగే ఇక్కడ పశ్చిమాది దేవత ఏమన్నారండి అమ్మ యొక్క చుముఖానికి పోలుద్దామంటే ఎటువంటి ఉపమానం కూడా లేదు. ఆ పోలిక చెప్పడానికి వీలు లేని గడ్డంతో ఉన్న తల్లి అంటారా అది వాళ్ళు ఇచ్చిన నామం జానవి భైరవి కాదు. ఇది ఒక లైన్ ఒక లైన్ లైన్ అంతా అమ్మవారి నామమే మనం చదువుతున్నాం. అనాకలిక సాదృశ్య చుక్క శ్రీ విరాజుతాయ కనుక ఈ అనాకలిక సాదృశ్య చుక్క శ్రీ విరాజుతాయ అనే దానికి ఇక్కడ మనకి ఈ 67వ శ్లోకంలో చెప్పబడిందన్నమాట. ఇకపోతే 68వ శ్లోకం ఇక్కడ ఏంటనమాట ఇంకా 68, 69 అయిపోతే మనకి దీని ఏమంటారు వాగ్భవగుండం పూర్తయిపోతుంది. కనుక ఇక్కడ ఏం చెప్తున్నారంటే భుజశ్లేషానిత్యం పురతమైందు కంటకవలి తవ గ్రీవాధత్తే ముఖ కమల నాళ శ్రీయం స్వత శ్వేతాకారూపౌ జంబాలమలిన మృణాలీలానిత్యం వహ్యతదో హారతిల. అంటే అమ్మ యొక్క ముఖం చూసారే ఇప్పుడు ముఖం అంతా చెప్తున్నారండి. ఆ ముఖం ఎలా ఉందంటే పద్మల్లా. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పాలి ముఖం కింద ఇప్పుడు ఏంటి కంట నుంచి ఫైబర్ ఉన్న శ్రీమద్ భాగవ పూటైక శ్రీమద్ భాగవ పూటైక
ఒక పంకజ
శ్రీమద్ భాగవ పూటైక ముఖ పంకజాయ కనుక ఈ ముఖ పంకజం అంతా చెప్పేశారు. ఇప్పుడు ఇంక కింద నుంచి ఏమిటి మెడ ఈ కింద నుంచి మళ్ళీ మత్స్యకూట స్వరూపిడి వచ్చేస్తుంది. అందుకని ఇక్కడ మెడ చెప్పాలి ఈ మెడ ఎలా ఉంటుంది అమ్మ ముఖం అంతా పద్మంలా ఉంటే ఈ మెడ ఎలా ఉందంటే దాని యొక్క నాడల్లా పద్మం యొక్క తొడిమే నాళం అంటే కాడ కాడ అమ్మయ్య పద్మానికి కాడ ఉంటుంది కదా ఆ కాడలా ఉంది ఆవిడ పద్మం అంటే ఎలాంటి సన్నగా ఉందంటే అంటే ఆ అమ్మ కంఠం అమ్మ యొక్క ముఖం పద్మం అయితే కంఠం ఆ ముఖానికి పద్మానికి ఉండే కాడలా ఉందిట అది సంగతి అక్కడ వర్ణించారు. అక్కడ వర్ణన అలా ఉంది అది కాకుండా ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే మరి ఆ కంఠానికి చక్కగా కందము కస్తూరి ఇవన్నీ రాసుకుంది కదా అవి అవే అవే కాకుండా ఈ స్వామివారు కట్టిన మంగళసూత్రం కూడా ఉంది కదా ఈ మంగళసూత్రం మరి అవి ఏంటి యుగాల నుంచో అసలు సృష్టి ఆరంభం నుంచి ఆవిడ సృష్టి సృష్టిని దగ్గర నుంచి ఆవిడ అది మెడలో ఉంది కదా, అదంతా ఇక్కడ మూడు వరుసలుగా ఇక్కడ ఒరవడి పెట్టినది. స్వామి మాంగళ్యం యొక్క ఒరవడి అక్కడ కనిపించింది. అది ఈ కట్టే రాసినటువంటి గంధము, ఈ కస్తూరి, ఈ మిగతా సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కూడా ఎలా ఉంటుందండి? ఎక్కడి నుంచి వస్తుందండి? పద్మం పంకం నుంచి వస్తుంది. పంకజం, పంకం అంటే బురద. ఈ మెడ దగ్గర రాసిన లేఖనాలు, ఈ మెడకి కట్టినటువంటి ఈ తాడు వాడు అవన్నీ కలిపి అది బురద అన్నట్టుగా. అంటే బురద అంటే బురద కాదు, అక్కడ ఉపమానం అంది. అర్థమైందా? అవి కొంచెం కస్తూరి అవన్నీ నల్లగా ఉన్నాయి కదండి, అలా చూస్తారేంటి? ఎర్రచందనం రాశారనుకోండి, అది కూడా కొంచెం రంగులుగా ఉంటుంది కదా. మరి జవాబు ఉంది, అది తప్పకుండా నల్లగానే ఉంటుంది. నల్లగొప్పి కూడా పెట్టుకుంటారు జవాబు ఉంది అనుకోండి, అది నల్లగానే ఉంటుంది. కనుక ఈ లేపనాలన్నీ రాసేసరికి అమ్మకంతా నల్లగా కనబడి, అది ఎలా ఉందంటే అమ్మ అది కేవలం అక్కడ పెట్టినటువంటి బురదలా ఉంది. అమ్మ కంఠమేమో ఆ పద్మం యొక్క నాళంలాగా ఉంది కదా, కాడలాగా. అమ్మ కుక్క సరేసరి పద్మం కనుక ఇది వాగ్భవం గురించి చెప్తూ మరి 68వ శ్లోకంలో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భుజశ్లేషాన్ నిత్యం బురదమైదు కంఠకవతి తవ గ్రీవాధత్తే ముఖకమల. ఇదే చెప్పాను, నాణశ్రేమ్యం స్వత శ్వేతాకాల బహుళ జంబాల మలిన, బహుళ జంబాల మలిన, కాల అగరు జంబాల మలిన. కాలాగరు అగరవత్తులు ఎలా ఉంటాయండి? అగరవత్తులో ఏముంటుందండి? సుగంధ ద్రవ్యాలు ఉంటాయా? మరి అవన్నీ ఇక్కడ రాస్తే ఎలా ఉంటుందండి? నల్లగానే ఉంటుందా? అందుకనే ఆచార్య భగత్వాళ్ళ వారు దాన్ని చూసి, అమ్మా నీ మెడకి రాసినటువంటి శ్వేత జలగంధము రాశారు, ఎర్రగంధము రాశారు, కర్పూర జవ్వాది, ఇంకేమిటి శ్వేత, ఆ ఎన్నో రకరకాలవన్నీ కూడా నీకు రాసేశారమ్మా, నీ సుగంధాన్ని పరిమళాలు. అందుకని బహుళ జంబాల మలిన ఇవన్నీ కలిపేసి ఒక నల్లగా కనిపిస్తాయమ్మా, అది ఎలా ఉందంటే నీ ముఖం అనేటటువంటి పద్మం ఒక బురదలో చూస్తుందా అన్నట్టుగా ఉందమ్మా. రుణాళి లాలిత్యం వాల్యతలో ఆడగా అబ్బ, కానీ ఆ తామరపుడి యొక్క సౌందర్యం మట్టుకు ఎలా ఉంది అంటే లాలిత్యం నాటేసుకుంది. అంత పెద్ద తామర పువ్వులు నేస్తారు, అక్కడ వేసేదేమో ఇంత సన్న నాళం, ఎలా భరిస్తుందండి? ఎలా భరిస్తుంది అండి? అదే అమ్మవారి కనుక అమ్మవారి యొక్క కంఠం నాదిత్యం లలిత, అది వేరే లలిత. కనుక లలిత అంటే ఏంటి? సుకుమారం అటువంటి లాలిత్యంతో ఉన్నదమ్మా నీ యొక్క గ్రంథము అని చెప్పి ఇంకా ఇది ఆఖరి వాగ్భవం గుడ్డానికి ఆఖరి అనమాట. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న శ్లోకం ఏమండి? 69వ శ్లోకంలో ఏమని చెప్తున్నారంటే, గడే రేఖాతి శ్లోక గమక గీతైక నిపుణే వివాహ వ్యానర్థ ప్రగుణ గుణ సంఖ్యా ప్రతిభువ విరాజంతే నానావిధ మధుర రాగాకర భువా త్రయాణం గ్రామాణం స్థితి నియమమాసీమాన నియమసీమాన ఇవతి. అంటే ఇప్పుడు గడప పైన వర్ణం చేశారండి ఎక్స్టర్నల్గా, అంటే బాహ్యంగా వర్ణన చేశారు ఇంతకుముందర 68వ శ్లోకం. కానీ అమ్మ గడమేంటి? అమ్మ గడం ఏమిటి? ఇప్పుడు దేశం నుంచి చెప్పుకుంటున్నాం మనం చెప్పాలి. ఇప్పుడు దేని గురించి చెప్పుకుంటాం?
వాగ్భవం ఉంటాం. వాగ్భవం అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది? మోహనించే కదా. మరి ఇప్పుడు అమ్మ యొక్క వాడు వైభవాన్ని గురించే కదా చెప్పుకుంటున్నాము. ఇప్పుడు చెప్పుకుంటుంది కంఠం మనకి పైన కనిపించేటటువంటి పేదాలు ఇవన్నీ కాదు. అసలు ఎక్కడి నుంచి రావాలి? నాదం
కంఠం.
కంఠం ఈ కంఠం లోపలే స్వర పేటిక ఉంది. ఏమండి? ఈ కంఠంలో లారింగ్స్ అని మనకి స్వరపేటిక ఉంది. దాంట్లో ఉండేటటువంటి వోకల్ కార్డ్స్ అనే స్వరపేటిక. లారింగ్స్ అంటే ఏంటి? గాలి వెళ్ళే కొట్టం సరే ఆ టెక్కిన దానికి మనం నేను మళ్ళీ ఎక్కువ సైన్స్ చెప్పండి. కానీ స్వరపేటిక ఉండే దీనిలో అక్కడ అందుకని మరి ఇక్కడ ఈ అమ్మ గళ నుంచి ఏమిటి వస్తుంది? ఇక్కడ శబ్దం వస్తుంది. ఆ మొట్టమొదట వచ్చినటువంటి శబ్దం ఏమిటి? ఈ ఓంకారం అనేటటువంటిది ప్రైమార్డియల్ సౌండ్. ప్రైమార్డియల్ సౌండ్ అంటే మొట్టమొదట వచ్చినటువంటి నాదం. ఈ నాదంలో వచ్చే మిగతావన్నీ వచ్చే మనం రోజు చదువుకుంటాం. ఐకార హింకార రహస్యచిత్త శ్రీకార గూఢార్థ మహావిభూత్య ఓంకార మర్మ ప్రతిపాదినేభ్య నమో నమ శ్రీ గురుపాదుకాభ్య. గురుపాదులకి మనం రోజు నమస్కారం ఎందుకు చేసుకుంటాం అంటే ఓం ఐం హ్రీం శ్రీ శ్రీమాత్రే నమ అంటున్నావా? ఓం ఓం ఉందే ముద్ర. ఐం ఐం అంటే సారస్వత బీజం అంటారు. సారస్వత బీజం హ్రీం మాయా బీజం శక్తి బీజం శ్రీ మంగళ మంగళం. ఓం ఐం హరి శ్రీ శ్రీమాత్రే నమ అట్లా. ఇప్పుడు ఐం అంటే ఏంటి? ఓం అంటే ఏంటి? ఐం అంటే ఏంటి? హ్రీం అంటే ఏంటి? శ్రీం అంటే ఏంటి? మనకి ఎవరు చెప్తే తెలిసింది? ఎవరు చెప్తే తెలిసింది? మనంతా మనకి తెలిసిందా? మనం ఏమైనా పతంజలి మహర్షి వారు ఆయన ఎవరు తమరుగం వాయించేసరికి ఆయనకి ఆ నాదంలో శివుడు లమరకం పట్టుకుని దగ్గర వాయిస్తుంటే గడగడగడగడగడ శబ్దాలు వచ్చేసరికి ఆ ఏడు అలాంటి పాణిని మహర్షి సూత్రాలలో ఆయన కంటే చెల్లు మనకు అంత సీన్ ఉందంటే మనకు అంత సీన్ ఉందా? మనకు అందంటే మనకి తెలియదు. కనుక మనకి తెలియాలి అంటే అది గురుముఖంగా మనకి వస్తేనే అది తెలుసు. కనుక ఐంకార హరింకార రహస్యయుక్త ఐంకారంలో హ్రీంకారంలో శ్రీంకార ఉన్న రహస్యాలు రహస్యంతో కూడుకున్నటువంటి రహస్యయుక్త అంటే రహస్యంతో కూడుకున్నటువంటి ఐంకారము హ్రీంకారము. అంతేకాకుండా గూఢార్థ మహావిభూత్య శ్రీంకార మహావిభూతిని సూచించేటటువంటి గూఢంగా గూఢ విద్య అది బయట కనిపించేది కాదు శ్రీ విద్య గూఢార్థ మహావిభూత్య శ్రీంకార. శ్రీం అంటే మంగళం. అర్థమైందండి? నమో నమస్తే గురుపాద ఓంకార కర్మ ప్రతిపాదన. అసలు వీటన్నింటికీ మూలమైనటువంటి ఓంకార యొక్క మర్మాన్ని అంటే ఏంటి? మర్మం అంటే ఏంటి? రహస్యాన్ని లోగుంటుంది ప్రతిపాదన చేసినటువంటి ఎవరు అంటే గురుపాదాలు. గురుపాదాలు అటువంటి గురుపాదకులకు మనం నమస్కారం చేస్తున్నామని మనం రోజు చదువుకుంటాం. కనుక ఇక్కడ మనం ఏం చెప్పుకుంటాం అంటే ఈ కంఠం ఉన్నప్పుడు ఇందాక చెప్పిందంతా పై పైన కంఠం యొక్క ఎక్స్టర్నల్ అంటే బయట కానీ బయట కాదు సార్. ఇప్పుడు కూడా లోపలికి వెళ్ళాల్సిందే.
అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అమ్మ నామాలు కదా. బయట చూస్తే మనకి ఏమవుతుంది, ఇవో ఇలాంటి మాటలే వస్తాయి. ఏంటంటే అమ్మమ్మ అమ్మ మెడలో మెడకి బుడత రాశారా అంట, మన బుర్రలు అంతవరకే వస్తాయి. ఇక్కడ లోపలికి వెళ్తున్న స్వామి వారు ఏమనంటే, గళే రేఖా మిశ్రో గతి గమక గీత యొక్క నిపుణి. ఆవిడ అమ్మవారి యొక్క కంఠంలో మూడు రేఖలు ఉన్నాయి. ఇది సాముద్రిక లక్షణాల్లో చాలా విశిష్టమైనటువంటి, మనం సుందరకాండలో కూడా చదువుతున్నాం. స్వామివారి పొట్ట మీద మూడు ఏమంటారు మూడు బుడతలు ఉన్నాయి శ్రీరామచంద్రుడు. అలాగే అమ్మవారికి కూడా ఆ పొట్ట దగ్గర మూడు ముడతలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఈ పాద భాగంలో కూడా ఇలా అనేసి మూడు ముడతలు. ఇవన్నీ సాముద్రికంగా చాలా గొప్ప లక్షణాలు. అలాగే అమ్మ మెడలో మూడు గీతలు ఉన్నాయి, రేఖలు. ఆ రేఖలు ఎలా వచ్చాయి అమ్మకి అంటేగా, కామేశ్వర బద్ధ మాంగళ్య సూత్ర సోమితకందరా. అమ్మ యొక్క ఆ కామేశ్వరుడు, కామానికి ఈశ్వరైనటువంటి వాడు, కామ ఈశ్వరికి కామానికి ఈశ్వరి అయినటువంటి అంటే ఎవరు, అమ్మవారు. కామ ఈశ్వరుడు ఈశ్వర ఈశ్వరి అనే శబ్దాలకు అర్థమేంటి, కంట్రోలర్, కంట్రోల్ చేసేవారు, వారి కామాన్ని కంట్రోల్ చేసేవారు, అది ఈశ్వర శబ్దానికి అర్థం. అర్థమైందా, కామేశ్వరుడు అంటే కామాన్ని ఆయన కంట్రోల్ చేసే శక్తి కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన కామానికి ఈశ్వరుడయ్యాడు, ఆవిడ కామానికి ఈశ్వరి అయ్యాడు, మహారాణి. కానీ ఇప్పుడు కామేశ్వర ఆ కామేశ్వరుడు కట్టిన సూత్ర శోభిత కందర కామేశబద్ధ మాంగల్య సూత్ర శోభిత కందర అంటే కామేశ్వరుడి చేత కట్టబడినటువంటి మంగళ సూత్రం గల దాని చేత చక్కగా ఆవిడ ఈ గల స్థలం గంగస్థలం చక్కగా ప్రకాశిస్తుంది, దాని చేత కందనం అంతా కూడా ప్రకాశిస్తుంది అని అమ్మవారు. ఈ నామం చదివితే కానీ అమ్మ కూడా ఒకసారి చెప్పారు నాకు, మాతృ గారు కూడా పాత్ర కూడా అదే చెప్తూ కూడా నామం మారుతుంది కాబట్టి ఆవిడే చెప్పారు. ఈ పిల్లలు ఇంట్లో పెళ్ళి అమ్మకుండా ఉన్న పిల్లలు ఎవరన్నా ఉంటే ఈ గిరీశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర అనేటటువంటి నామాన్ని సంపూర్ణీకరణం చేసి మనల్ని సంస్కృతి వాళ్ళకు కనుక ఇలాంటి కొన్ని రహస్యాలు కనుక ఇప్పుడు అమ్మ ఇప్పుడు ఈ యొక్క నామానికి ఇక్కడ మనకి ఆచార్యుల వారు ఎవరు, మన ఆచార్య ఆచార్యుల వారు మనకి ఇక్కడ ఉపాఖ్యాన దాని గురించి మనకి విశదంగా చెప్తున్నారు. ఆ నామానికి ఆవిడకి అసలు ఎలా వచ్చాయో మూడు అని, ఆ మూడు ఎలా వచ్చాయి అంటే ఆ స్వామివారు కట్టిన మాంగళ్యానికి ఒక మాంగళ్యం చేసే, ఇప్పుడు మనలాగా చెప్పిన మాంగళ్యం మన వాళ్ళు ఏం చేస్తారంటే 16 రోజుల పండుగ అవ్వగానే అవన్న కదండి, నాకు తెలియదు అనుకోండి, నాకు తెలియదు పెట్టాక వెళ్ళు అది మంచిది వెళ్ళుంటే పెట్టాక. ఇప్పుడు మీరేమంటారు 16 రోజుల పండుగ వరకు, ఎందుకంటే మీకు ముందరే చెప్పారు మాది చాలా 10 మంది ఉన్న కుటుంబం కాబట్టి, గోల్డ్ మంది అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ చూశాను, అందులో మన దేవుడు కూడా ఒకరు చూస్తున్నాం కాబట్టి. ఇక్కడ ఏమవుతుందంటే 16 రోజుల పండుగ అవ్గానే ఆ మంగళ సూత్రాలు తీసేసి తాడు వచ్చి దోషుల్లో వేసేసుకుంటారు కదా. కానీ అమ్మవారు అలా చేయలేదు, స్వామివారు కట్టిన మాంగళ్యం అప్పుడు ఎలా కట్టారో అలాగే తన మెడలో ఉంచుకుంది, అది మాతృపక్షండి. అంటే మీరు అడగచ్చు మేము రోజు స్నానం చేసుకుంటే అది పెరిగిపోతుందండి,
వెనుకొండ పట్టి పట్టుకోండి
అని మాట్లాడుతుంది.
స్వామి గురుమానాథ్ గారు యాత్రలకు తీసుకెళ్లేటప్పుడు ఈ స్త్రీ మాతలందరినీ కూడా ఈ గొలుసు వేసుకొని ఇంత తమ కళ్ళు పెట్టుకుని రాణించేవారు. ఈ జ్ఞాపకంగా ఆ మెళ్ళ పసుపు కొట్టుకొని కట్టుకుని రమ్మనేవారు. తెలిసిందండి ఎందుకు చేసేమో మట్టి గాజులు మైకీటు గాజులు వేసుకోమనేవారు. ఒక్క బంగారం ఒక్క చిన్న చిన్న పోస కూడా ఉండడానికి వీల్లేదని ఆంక్ష పెట్టేవారు. ఎందుకంటే పోతే పోయింది మన ప్రాణాలు పోతాయి ఇవన్నీ ఉంటే చెవులు కావాలనుకుంటే వాడు చెవులే పోసేసుకుని అడిగిపోతాడు అనమాట అది సంగతి. అందుకని అలాంటి కష్టాలు లేకుండా అమ్మ ఇక్కడ ఏం చేస్తుందంటే ఆవిడ స్వామి మాంగళ్యాన్ని అలాగే పెంచుకొని అలా ఉంటుంది. ఉంటే ఈ అసలు ఈ మాంగళ్యం అయ్యో ఇవాడు నా బ్రహ్మగారు అలాగే కూర్చుంటాడు ఉండేదాన్ని మాంగళ్యానికి కట్టే తాడు తండ్రి మూడు ప్యాట్లు ఉంటాయి మూడు వరుసలు ఉంటాయి ఒక్కొక్క వరుసలో
తొమ్మిది
ప్యాట్లు ఉంటాయి
తొమ్మిది దారాలు
అదే ప్యాట్లు అంటే దారాలు
మూడు ప్యాట్లు
ఉండండి మీరు ఒకరు నాకు పెళ్లి ప్యాటర్న్ లేవని ముద్దరే
చెప్తాను
తెలుసుకున్నది చెప్తున్నాను మూడు దారాలు ఉంటాయి మూడు ప్యాట్ మూడు వరుసలు ఉంటాయి కదా ఆ దాంట్లో ఒక్కొక్క దారాలు తొమ్మిది దారాలు ఉంటాయి మూడు ఇంటి తొమ్మిది ఎంత అయింది 27 ఇరవై ఏడు అయితే ఏంటి సూచిస్తుంది అంటే నక్షత్రాలు 27 నక్షత్రాలు అంటే ఆ చంద్రతారార్కం ఈ మాంగళ్యం వృద్ధి పొందాలి అనేటువంటి రాశి వచ్చినంతో అలా చేస్తారట. ఏమండి ఎంత బాగుండు అందుకని అమ్మవారు అది మార్చలేదు. మరి ఇది ఒక్కటేనా అంటే కాదండి గది ఆ మూడు సూచిస్తోంది మూడు ప్యాట్లు అంటే మూడు ఇవి ఇక్కడ గుర్తులుగా పడ్డాయనుకోవచ్చు కానీ ఆవిడ లోపల కూడా వెళ్ళిపోయారు వెళ్ళిపోయినది స్వామివారిని ఏం దృష్టి అండి దృష్ట కెమెరా దృష్ట స్కాన్ దృష్ట స్కాన్ స్కాన్ ఆ స్కాన్ దృష్టి కాబట్టి ఆయన ఏం చెప్తున్నారు గది గమక గీతంగా నిపుణే అమ్మ ఈ కట్టంలో గది గమకం గీతం మూడు పుడుతున్నాయి అమ్మ గది అంటే ఏంటి ఒకటో కాలం రెండో కాలం మూడో కాలం అంటూ మనం పాట కదా అంటే అది ఎలాగ నడక ఆ పాట వేస్తే నడక ఏమండి అలాగే గమకం అంటే ఏంటి అన్నాం అనుకోండి కొంచెం గొడుగులో వస్తుంది సార్ కంపనం దానిని గమకం అంటారు గది గమకము గీతం గీతం అంటే చక్కని పాట అంటే శృతిబద్ధంగా ఉంటుంది అమ్మ పాట ఎంతో చక్కగా ఆవిడ కంఠం నుంచి ఈ మూడింటికి అక్కడ గీతలు ఉన్నాయా అనిపిస్తుంది మరి అంతేకాకుండా ఇంకోటి కూడా చెప్తున్నారు రెండవ మనకి శృతి కూడా అంటున్నాం కదా శృతులు మూడు రాడ మనం అంటే స్కేల్ అనమాట ఇంగ్లీష్ లో మాట్లాడితే స్కేల్ అంటారు అంటే షడ్యమం మధ్యమం గాధారం ముఖ్యంగా ఇవి ఉంటాయన్నమాట ఈ స్కేల్స్లో ఆ అమ్మ పాట ఈ మూడింటిని సూచిస్తుంది ఆవిడ మూడు ఆవిడ ముఖ కంఠాన్ని ఉన్నటువంటి ఆ మూడు రేఖలు ఆ స్వామివారు కట్టిన దాని వలన వచ్చినటువంటి ఆ మూడు రేఖలు ఆవిడ ఆవిడ గంధర్వ గానాన్ని మించినటువంటి పాటల్ని తెప్పిస్తున్నాయట గది గమకము గీతము అంతేకాకుండా షడ్యమం మధ్యమం గాంధారం స్వామివారు గారు చిన్నప్పుడు నాకు చిన్నప్పుడంతా నాకు హార్మోనీ రాదు నా పాట వచ్చింది నేను భీమవరంలో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆయన అన్నారు చక్కగా నేర్చుకో నేర్చుకుంటే చక్కగా హార్మోనీ నేర్చుకోవాలని ఆయన నేను నేర్చుకో అంటే నేర్చుకున్నాను కానీ
బాబుజీ మహారాజు వారి దగ్గర వారు అమెరికా నుంచి పర్యటన పూర్తి చేసుకుని వచ్చారు. ఏది నువ్వు నేర్చుకుంటున్నావు కదా, పాడు అన్న పాడు అంటే ఇలా మెల్లిగా మెట్లు కొత్తగా నేర్చుకుంటున్నానండి. మెట్లు చూసి ఇలా 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 అంటున్నా, ఇలా ఇలా అంటూ కృష్ణారామోవింద ఎంత బాగుంది మా వేపు పెళ్లి సంగీతం అని నేర్పిస్తాను. పెళ్లి సంగీతం ఇలాగే ఉంటుంది అన్నారు. కొంచెం మొహం ముడి చేసుకున్నాను. ముడి చేసుకుంటే అప్పుడు స్వామివారు ఏమన్నారంటే, అంటే నాకు ఏం తెలుసు, నువ్వు మీరా భజనలు పాడతావుగా పాడుకున్నా, మీరా భజన అయితే పాడతాను కానీ ఇక్కడ వాయించడం రావుగా మనకి నష్టం చెప్తుంటే వస్తాయి కానీ నువ్వు అదే తర్వాత ఎప్పుడు అంటే నీకేం పర్వాలి, మధ్యమంతా మొదలు పెట్టుకో, నీకు ఏ పాటైనా వచ్చేస్తుంది అన్నారు. అప్పటికి నాకు మధ్యమం అంటే ఏమి కూడా తెలియదు. అర్థమైందండి, అంటే ఈ షడ్జమం మధ్యమం గాంధారం అనగానే స్వామివారు గుర్తుకొచ్చేసారు. స్వామివారు గుర్తుకురాకుండా మనకు ఒక్క శ్లోకం పెడుతుందండి వెళ్తలేదు కదా. ఎందుకంటారు
ఆయన గురించే చెప్పేస్తాను,
ఆయన గురించే చెప్పుకుంటున్నాం కాబట్టి. అమ్మవారు ఎవరు ఆ స్వరూపమే కనుక ఆయన గురించి చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఆ అమ్మ అన్ని రాగాలకి ఎన్ని మేళకర్త రాగాలు అయితే ఉన్నాయో వాటన్నింటికి కూడా స్థానమేది ఆవిడ కంఠం. అర్థమైందండి కనుక ఆ ఈ గొప్పతనం అంతా ఎందుకు వచ్చింది అంటే కామేశ్వరుడి చేత మంగళసూత్రం కట్టించుకుంది కాబట్టి ఆవిడ. అవునంటారా, ఆ మంగళసూత్రం మార్చలేదు కాబట్టి అంటే అంటే ఆవిడ నిత్య మంగళ, ఆవిడ సర్వమంగళ, ఆవిడ మాంగళ్యం అంటే ఏమిటి అంటే అక్కడ ఎప్పుడూ చెల్లిపోనటువంటి ఆవిడ విశ్వాసం ఉంది కాబట్టి విషయం తాడమంటావా అంటే తాడడం ఇంకే. అందరూ అనుకుంటారు దేవుడి ముగ్గురు విషయం తాడమంటే ఆవిడ ముగ్గురు మామూలు ముగ్గురు కాదని ఆవిడ తెలుసు. ఆవిడ విశాల కన్నీటిని కూడా ఇచ్చే ఆ పాముయే తన మెళ్ళ ఆయన విషయం ఏం చేస్తుంది. అందుకనే మీకేం పర్వాలేదు, ఇంకా ఎప్పుడు చెప్పిన వారు ఎవరు మన వెళ్ళాలని సంస్కృతి వాడేవారు. ఆవిడ తన మాంగళ్యం ఇది ఎంత ధీమా అంటే నేను సర్వమంగళనండి, మీ తాగడం మీకేం పర్వాలేదు, గోహెడ్ అని గ్రీన్ అందుకని ఆయన తాగేస్తుంది కనుక ఇటువంటి గొప్పదైనటువంటి మరి అమ్మ యొక్క వాగ్భవకుండ వాగ్భవకుండే ముఖస్వరూప పంకజ అది అది మనం చక్కగా చెప్పుకున్నామండి. ఈ 10 శ్లోకాలలో అమ్మ యొక్క వాగ్భవకుండ గురించి చెప్పారు. ఎందుకు 10 శ్లోకాల్లో చెప్పారంటే సర్వేంద్రియాణం శిరస్కృత శిర శిరస్సు అన్నింటికంటే కూడా ఉత్తమం. ఎందుకు ఉత్తమమైనదంటే కంట్రోల్ అంతా ఇక్కడే ఉంది, అది వచ్చింది బ్రెయిన్ అనేటటువంటి ఇక్కడే ఉంది. ఇక్కడి నుంచే మన బాడీ అంతటికి కూడా పైనుంచి కింద నుంచి కూడా మనకి ఏంటంటున్నాయి ఆ నరాలు వెళ్తున్నాయి. ఈ నరాల ద్వారానే కదా అంతా నడుస్తుంది. ఇక్కడ కానీ ఇక్కడైనా పర్వాలేదు, ఇక్కడ కానీ నేను మొన్న మీకు చెప్పాను ఒక నా ఉదంతం ఏది ఇక్కడ కానీ వెనుక పోసినట్లయితే జీవితం ఇక జీవితం లేదు. ఇటు ఉన్నా లేదు ఇటు ఉన్నా లేదు, ఇటు ఉండదు ఇటు ఉండదు, ఏదో బతుకుంటాడు అంటే మనసు కనుక కంఠం అంత ప్రధానమైనటువంటి ఆ ప్రధానమైనటువంటి కంఠం ఈ వాగ్భవ కూటానికి పిల్లలు అంటే మూలస్తంభం. ఆ దాని గురించి మనకి ఇక్కడ స్వామివారు ఎంతో చక్కగా చెప్పారు. ఇంకా రేపు మనం కంఠాల కనిపర్యంత మధ్యకూట స్వరూపిణి అయిన మహా అనేటటువంటి మధ్యకూటం. మధ్యకూటం అంటే ఏంటో తెలుసా అండి,
కామరాజు
కామరాజు కూటం. కామరాజు పుట్ట వంటి కామానికి పుట్ట వంటి పుట్టండి. కామలలో రాజమేదవుతుందో అది కామరాజు, దాని గురించి చెప్పుకుందాం. కనుక ఇవాళ మనకి 69 శ్లోకాలు అయిపోయాయి. మనం చదువుకుంటున్నది చెప్పుకుంటున్నది సమాంతర రేఖల్లోనే నడుస్తున్నాయి. మనం ఇవాళ చదివింది కూడా 70 వరకు చదువుకున్నాం. ఇవాళ ఇంకో 5 కొత్తగా నేర్చుకున్నాం. సరే, ఇది నేనేం ప్లానింగ్ చేసుకుని చెప్పటంలా, ఈ ప్లానింగ్ అంతా చేస్తున్నది ఆయన. ఆ ప్లాన్ ఆయన డైరెక్షన్, ప్రొడక్షన్ మనం యాక్టర్లే. అందుకని ఆయన కలుసుకుంటూ చక్కగా ధ్యానం చేసుకుని మరి రేపటి రోజున మరి మధ్యపూటాలకు వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ.